சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம்.
18வது அத்தியாயம், அரமயவ ஸ்லோகம்.
ஸ்வபாவஜேன கௌந்தேயம் விருத்தஸ்வேன கர்மணா நிபத்தஸ்வேன கர்மணாம் கர்த்தும் நேச்சசி யன்மோஹாத் கரிஷ்யஸ்ய வஷோபி ஸ்தத்.
ஸ்ரீகிருஷ்ண பரமாத்மா அர்ஜுனுடிக்கு தன ஸ்வதர்மான்னி மார்க்கதர்சனம் చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం చాలా అవసరం. ఆ కర్తవ్య నిర్వహణే ఆ వ్యక్తికి మోక్ష సాధనం అని చెప్తున్నారు. ఏ వ్యక్తి ఏ రంగంలో ఎప్పుడు ఏ పని చేయవలసి ఉంటే ఆ పనిని చేయడం తన కర్తవ్యంగా భావించి, ఇది భగవత్ ప్రసాదం వల్ల వచ్చిన కర్మ నేను చెయ్యాలి అనే దృష్టితో చేస్తే ఆ వ్యక్తికి చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు నిర్మలత ఏర్పడుతుంది. అర్జున, ప్రతి వ్యక్తి తన స్వభావానికి తగినట్లుగా కొన్ని కొన్ని కర్మల మీద వాడికి ఇష్టత ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి, స్వభావం అనేటువంటిది జన్మతః వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ స్వభావం ఏమిటంటే, క్షత్రుడిగా పుట్టావు, క్షత్రుడికి ఉండవలసిన స్వభావం ఉన్నది నీ దగ్గర. యుద్ధం చెయ్యాలి, ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని నాశనం చెయ్యాలి అనేటువంటి కోరిక నీలో ఉన్నది, అది నీ స్వభావం. నీ ముందు యుద్ధరంగం సిద్ధంగా ఉన్నది, అధార్మికులందరూ నీ ఎదురుగా నిల్చోనున్నారు. వాళ్ళని సంహరించడం నీ కర్తవ్యం ఇప్పుడు ఉన్నారు. కానీ ఆ కర్తవ్యంలో కొంచెం చేదు అనుభవం నీకు వచ్చే ఆస్కారం ఉంది. చేదు అనుభవం అంటే నీకు అయిష్టత ఉంది, అయినప్పటికీ కూడా, అయిష్టత ఉన్నప్పటికీ కూడా అది నీ కర్తవ్యం కనుక నువ్వు చేయాలి. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పనులు కర్తవ్యం అని తెలిసినప్పటికీ కూడా మనకు అవి చేయడం ఇష్టం ఉండదు. మన స్వభావం ప్రకారం మన విధి నిర్వర్తిస్తున్నప్పటికి కూడా అది చెయ్యాలి అని అనిపించదు, ఎందుకంటే అది చేస్తే నాకు వచ్చేటువంటి ఫలాన్ని నేను భరించలేను, కొంత కష్టంగా ఉంటుంది, అయిష్టమైన ఫలం వస్తుంది, డబ్బులు ఖర్చు అయిపోతాయనో లేకపోతే శారీరక శ్రమ ఉంటుందనో కొంత అయిష్టత ఉంటుంది. ఆ అయిష్టత ఉన్నప్పటికీ కూడా నీ కర్తవ్యాన్ని నుంచి నువ్వు తొలగొద్దు అంటారు కృష్ణ పరమాత్మ. కానీ మన మనస్తత్వం ఏమిటి? సహజంగా అయిష్టత ఎక్కడొస్తుందో, మనకు కష్టం కలుగుతుందో అని చెప్పి దాని నుంచి తొలగిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ధన వ్యయం అవుతుందని కానీ, శారీరకమైనటువంటి కష్టం ఏర్పడుతుందని కానీ, మరే కారణాల చేతనైనా కూడా దాని నుంచి మనం తొలగడానికి ప్రయత్నిస్తాం, ఏదో ఒక అయిష్టత మనసులో. అలా చెయ్యకూడదు అంటారు కృష్ణ పరమాత్మ. అంతేకాదు, నువ్వు చెయ్యలేవు అని కూడా అంటున్నారు. నువ్వు ఒకవేళ మనస్సు దానిపై నుంచి మళ్ళించుకొని అటు పక్కకు వెళ్ళినా కూడా నీ మనసు ఇక్కడే ఉంటుంది అంటారు. అదే చెప్తున్నారు. స్వభావజేన కౌంతేయ, హే అర్జున, స్వభావజేన అంటే స్వభావం వల్ల పుట్టినటువంటి ఆ కర్మ అని అర్థం. జమ్ అంటే పుట్టడం. నీ యొక్క స్వభావం వల్ల ఏ యొక్క కర్మని నువ్వు చెయ్యాలని మనసు లోపల అంతరాళంలో ఉంటుందో, నిబద్ధ స్వేన కర్మణ, ఆ కర్మ చేతనే అతడు నిబంధించబడతాడు, నిర్దిష్టుడవుతాడు అన్నాడు. అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతనికి. ఇప్పుడు తొలగినా కూడా ఇంకొక రోజైనా నువ్వు తప్పించుకోలేవు, అందుకని ఎప్పుడు కూడా పారిపోకూడదు, మన యొక్క కర్తవ్యం నుంచి పారిపోకూడదు అన్నారు. నిబద్ధ అంటే ఇక్కడ నిశ్చయేన బద్ధ అని అర్థం. ఆ కర్మ చేయవలసినటువంటి నిబంధన ఏర్పడుతుంది నీకు, తప్పనిసరి అవుతుంది. ఒకటప్పుడు తప్పించుకున్నా కూడా మరో చోట తప్పించుకోలేవు. అయ్యో అక్కడి నుంచి తప్పించుకొని వస్తే ఇక్కడ తప్పుకోలేకపోయినానండి అంటాం, చూసారమే చాలాసార్లు. అక్కడి నుంచి ఎట్లా ఒక తప్పించుకున్నానండి, ఇక్కడ తప్పించుకోలేకపోయినా అన్నాడు. ఎందుకేనంటే అదే ఇక్కడ నిబద్ధ అని అర్థం. స్వేన కర్మణ, తన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు నాయన. స్వభావజేన అంటే స్వభావం వల్ల, స్వభావం అనేటువంటిది చాలా దృఢమైనటువంటిది, దాన్ని మించింది ఏదీ లేదు. ఇక్కడ అర్జునుడికి ఏంటంటే యుద్ధం చేసే మనస్తత్వం ఉన్నటువంటి నువ్వు, ఆ రక్తం పేరు ప్రవహిస్తున్నది నీ శరీరంలో, ఏది క్షత్రియ రక్తం. నువ్వు పోయి ఋషికేశులో పోయి ఎట్లా కూర్చొని తపస్సు చేస్తావు కదా. అందుకని విశ్వామిత్రుడు కూడా బ్రాహ్మణుడైనప్పటికీ, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా, విశ్వామిత్రుడు క్షత్రుడైనప్పటికీ కూడా, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా వాళ్ళ స్వభావం ఎటువంటిది మారిపోయింది. ద్రోణాచార్యుడేమో విల్లు అస్త్రాన్ని పట్టుకున్నాడు, విశ్వామిత్రుడేమో తపస్సు చేయడం మొదలుపెట్టాడు, స్వభావం. అందుకని మనం ద్రోణాచార్యుని నిందించలేదు, చూసారా. నీ స్వభావానికి తగినట్లుగా నీ కర్మను చేయన్నారు, తప్పేమీ లేదు. అలా ఎంతోమంది ఉన్నారు మన శాస్త్రాల్లో, ఎంతోమంది వాళ్ళు క్షత్రియులుగా ఉండి కూడా బ్రాహ్మణ కర్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులుగా పుట్టి కూడా క్షత్రియ కర్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమిటి అక్కడ రూల్ ఏమిటంటే, ధార్మికంగా ఉంటే చాలు, నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి నువ్వు చేసే పని. అది ఏ కర్మ చేస్తున్నావా అని కాదు ముఖ్యం, ఎలా చేస్తున్నావా అనేది ముఖ్యం. ధార్మికంగా నీ స్వభావం ఒకటి కలిసిపోవాలి, మనం చేసే పని ధర్మసమ్మతంగా ఉండాలి. ధర్మసమ్మతం అంటే ఏమిటి, నేను చేసేది నాకు మంచిది అవ్వాలి, శ్రేయస్సు కలిగించేది కావాలి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా శ్రేయస్సు కలిగించేది కావాలి, నా సమాజానికి కూడా మేలు కలిగేదిగా ఉండాలి. ఇన్ని ఆలోచించాలి. ఎక్కడ ఆలోచిస్తాం ఇవన్నీ మనకు, ఈ లోపలే ఆకలి అవుతుంటుంది, నిద్ర వస్తుంది. అందుకని దూరపు చూపు అంటారు మన వాళ్ళు, చూడండి దూరం చూపు అంటే లాంగ్ సైట్ కాదు, దూరదృష్టి ఉండాలిరా నాయన అంటుంటారు, చూసారా. దూరదృష్టి అంటే ఏమిటి, నువ్వు చేసే ప్రతి పని నాకు జీవితంలో ఇది శ్రేయస్సుని ఇస్తుందా, మంచి చేస్తుందా లేదా, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తుందా, శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుందా, అది ఆలోచించాలి. తర్వాత నా కుటుంబంలో ఉన్న వ్యక్తులకి మంచిదా కాదా, అదేవిధంగా నా కుటుంబంలో వాళ్ళకి మంచిదే కానీ సమాజానికి మంచిది కాదంటే అది చేయకూడదు. అందుకని ధార్మికంగానూ ఉండాలి, నీ స్వభావానికి తగినట్లుగానూ ఉండాలి అన్నారు. స్వభావం మరొకటైతే పిల్లల్ని చదివిస్తారు పెద్దవాళ్ళు, వాడి స్వభావం ఒక రకంగా ఉంటుంది, పిల్లలు చదివే సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటుంది, వాడికి దాని మీద మనసే ఉండదు. మా నాన్న పోరు పడలేక చదువుతున్నానండి అంటాడు వాడు, వాడికి మరేదో దేంట్లోనో ఆలోచన ఇది ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు కూడా చూడండి, అక్షరాభ్యాసం చేసేటప్పుడు వాడి దగ్గర రకరకాలు పెడతారు ముందు, ఇప్పటికీ ఉంది ఆ అలవాటు. రకరకాలు పెడితే వాడు దేన్ని పట్టుకుంటాడో చూస్తాడు, ఏ ఫీల్డ్కి సంబంధించిందా అని. అందుకని ఏదో ఒక కథ చెప్తారు ఏమిటంటే, ఒక భార్యాభర్తలకి ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే మామూలుగా ఫంక్షన్ చేస్తారు కదా, ఫంక్షన్ చేసేటప్పుడు అందరు వస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే అన్ని గుణాలు నా గుణాలే ఉండాలిరా నీకని చెప్పి ఆయన మనసులో సంకల్పం, అన్ని గుణాలు నా గుణాలే ఉండాలి నీకు నాయనా అన్నాడు. అట్లాగే కదా కోరుకుంటారు, మా వాడు నా అంతటి వాడు కావాలి అనుకుంటారు, మా అబ్బాయి నా అంతటి వాడు కావాలి అని కోరుకుంటారు. అట్లాగే వాడిని ఉయ్యాల్లో వేసినప్పుడు అట్లా అందరు చూడటానికి వస్తూ ఉన్నారు. అందరు చూడటానికి వస్తే చూసిన తర్వాత అందరికి పిల్లలకి ఏదో తెచ్చిస్తుంటారు కదా. ఈ తల్లిదండ్రులకి, తండ్రికి ఎటువంటి ఉద్యోగం తెలుసా? దొంగతనం చేయడం. దొంగతనం చేసేటటువంటి అలవాటు. నా అంతటి వాడు కావాలి, నన్ను మించిపోవాలంటే పెద్ద దొంగ కావాలి అని అర్థం. అప్పుడు అనుకుంటున్నాడు వాడు, నాన్న వరే నన్ను మించిపోవాలరా నువ్వు అంటే ఏమిటి. ఈ పిల్లవాడు పిడికి పట్టుకొని ఉన్నట్ట, అందరు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇట్లా పిడికిలు పట్టుకొని ఉన్నట్ట, ఏమిట్రా చేతిలో అని చెప్పి చూస్తే చేయి ధరిస్తే ఉంగరం ఉంది. ఎవరో పాపం చూడడానికి వచ్చింది ఆవిడ, వస్తే ఇంకా అది చేయి పట్టుకున్నది. ఆవిడ ముద్దులాడుతూ ఉంటే చేయి పట్టుకున్నాడు, ఉంగరం లాగేసేసాడు అన్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. పుట్టుకతోనే వచ్చింది నాన్నగారి బుద్ధి అన్నట్టుగా స్వభావం అంటే ఇది. ఇట్లాంటి కథ చెప్పకూడదు, చెప్తున్నా ఎవరికి. స్వభావం అంటే ఏంటంటే దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు మనం. స్వభావం అంటే అట్లా వస్తుంది, ఆ పిల్లలకి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మనం జాగ్రత్తగా, మంచి స్వభావం అయితే దాన్ని ప్రోత్సహించాలి, చెడు స్వభావం అయితే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. దుష్ట స్వభావం అయితే, ఇప్పుడు దుర్యోధనుడు కూడా స్వభావమే అండి కదా. అప్పుడు గాంధారి ఏమన్నారు, వరే నీ స్వభావమే కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పి అంటే ఎట్లా అవుతుంది? ధార్మికం అన్నాం చూసారా. ధార్మికంగా కాకపోతే నీ స్వభావాన్ని ఎవరు అణుస్తారు? భగవంతుడు అణుస్తాడు ఎప్పుడో ఒకప్పుడు ఉన్నారు. అందుకని ధార్మికం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం, గుర్తు చేసుకోవాలి. కర్తుం న ఇచ్చేసి యన్మోహాత్. ఒకవేళ నువ్వు ఆ స్వాభావికమైనటువంటి, ఇది ధార్మికమైన కర్మ, ఇప్పుడు నువ్వు చేసే యుద్ధం ధర్మబద్ధమైనటువంటి యుద్ధం, ఒకవేళ మోహంతో నువ్వు గనక నేను చెయ్యను అని ఒకవేళ న ఇచ్చేసి ఇష్టపడలేదనుకో. మోహాత్ అంటే ఏమిటి ఇక్కడ? భ్రమతో. ఏమిటి భ్రమ? నా వాళ్ళు చనిపోతారేమో, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ చనిపోతారు అనేటువంటి భ్రమ. అది భ్రమే. ఎందుకంటే ఆతతాయుల్ని చంపడం నీ కర్తవ్యం అయినప్పుడు, భీష్ముడిని చంపకుండా ద్రోణుడిని చంపకుండా నువ్వు దుర్యోధనుడిని జయించలేవు కదా. వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఆ అలయన్స్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని చంపకుండా నువ్వు దుర్యోధనుడిని తాకడానికి కూడా ప్రయత్నం చేయలేవు. ఎందుకంటే వాళ్ళు రక్షక కౌచాలలాగా వాళ్ళు రక్షిస్తున్నారు దుర్యోధనుడిని. కనుక దుర్యోధనుడు ఆతతాయని నువ్వే చెప్పావు. అటువంటి దుర్యోధనుడిని చంపాలి అంటే మరి ద్రోణుడిని చంపాలి, భీష్ముడిని చంపాలి. కనుక మరి ఇది ధర్మయుద్ధం అని కూడా నీకు తెలుసు. నా ఇచ్చేసి అంటే నువ్వు కనుక ఇష్టపడకపోతే మోహాత్ భ్రమ వల్ల నీకే నష్టం. ఏమిటా నష్టం అంటే, కరిష్యసి అవశోపి సహా. నువ్వు ఇక్కడ తప్పించుకొని పోయినా కూడా ఇంకొక రోజు మళ్ళీ ఎప్పుడో రాత్రిపూట వచ్చి వాడిని చంపుతూ ఉన్నాడు. కరిష్యసి అవశ అంటే హెల్ప్లెస్లీ, నిస్సహాయంగా వచ్చి నువ్వు ఒకరోజు చంపి తీరుతా ఉన్నాడు. ద్రౌపది వచ్చింది నిన్ను నానా మాటలు అంటుంది, ఏదో ఒకరోజు నిన్ను ప్రేరేపిస్తుంది, అప్పుడు రాత్రి ఖడ్గం తీసుకొని పరిగెడతావు, ఆయుధం తీసుకొని పరిగెడతావు అవశ్య అన్నాడు. అందుకని ఒకచోట కృష్ణ పరమాత్మ చెప్పాడు, సదృశం చేష్టతే స్వస్యాహ జ్ఞానవానపి అన్నాడు. జ్ఞాని కూడా వాళ్ళ యొక్క స్వభావం ప్రకారమే చేస్తారట పనులు, జ్ఞానులు కూడా. అందుకే కొంతమంది జ్ఞానులు చూడండి పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఒక్క మాట మాట్లాడరు, ఉపన్యాసం ఇవ్వరు, అసలు ఉపన్యాసం చెప్పలేరు వాళ్ళు. పుస్తకాలు రాస్తూనే ఉంటారు కొంతమంది జ్ఞానులు. కొంతమంది జ్ఞానులు ఏమని చెప్పి అడవులకు వెళ్ళి కూర్చుంటారు, అక్కడ తపస్సు చేసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ప్రజలతో ఉండడం ఇష్టం ఉండదు, వాళ్ళ స్వభావం అది. కొంతమంది జ్ఞానం చేస్తుంటారంటే పొద్దున ఒక లెక్చరు, సాయంత్రం ఒక లెక్చరు, ఉపన్యాసం ఇస్తూనే ఉంటారు. ఏమిటండి అంటే వాళ్ళ స్వభావం అది, ఎందుకు చేస్తున్నారని చెప్పి మనం అడగకూడదు. ఇంకొక జ్ఞాని ఏం చేస్తాడు, సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఇంకొక జ్ఞాని ఏం చేస్తాడు, పూజలు చేస్తూ ఉంటాడు, అభిషేకాలు చేస్తూ ఉంటాడు, జనాల చేత చేయిస్తూ ఉంటాడు. వాళ్ళ స్వభావం అది. అందుకని జ్ఞాని కూడా వాళ్ళ యొక్క స్వభావం మీద ఆధారపడే పనులు చేస్తారు అన్నారు. జ్ఞానే చేస్తూ ఉంటే మామూలు వాళ్ళ సంగతి ఏమిటి, అందులో తప్పేమీ లేదు అన్నారు. ఒకడికి సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది, వాడికి ఏమిటంటే గృహస్థాశ్రమంలోనే ఉండాలనిపిస్తుంది, వాడి స్వభావం. ఎక్కడన్నా ఉండు నాయన, ధార్మికంగా ఉండు. ఇప్పుడు యుద్ధం చేయపోయిన తర్వాత యుద్ధం చేస్తావు అర్జున, ఆ చేసేది ఏదో ఇప్పుడు చేయరాదు, మంచి సమయం. అందుకనే ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదిలిపెట్టుకోకూడదు. తెలియగలవాడు ఏం చేస్తాడంటే అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టుకోడు. కొంతమంది ఏం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టుకొని అవకాశం రానప్పుడు అయ్యో అవకాశం రాలేదే రాలేదే అని ఎదురు చూస్తుంటారు. ఆ రానప్పుడు ఏం చేస్తారంటే సరి అయిన టైం కాని చోట పోయి ట్యాపింగ్ దట్ డోర్ ఎట్ రాంగ్ టైం అంటారు. చూసారా, అది మూర్ఖత అంటాం. అందుకని అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టుకోవాకు అన్నాడు ధర్మబద్ధంగా. అదే అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టుకోవాలంటే అది అన్నిటి చోట్ల అప్లై చేయకూడదు. ధార్మికం, ధార్మికమైనటువంటి అది మనసులో ఉండాలి ఇప్పుడు. తత్ న ఇచ్చేసి కర్తుం మోహాత్ అవశహాపి కరోతి. నువ్వు నిస్సహాయంగానే ఆ పని చేయవలసి వస్తుంది అన్నాడు. తప్పనిసరిగా తప్పించుకోలేవు అని అర్థం. తర్వాత శ్లోకం,
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో నుంచి తీసుకున్నటువంటిది. అంతర్యామి బ్రాహ్మణం దానికి ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి శ్లోకం ఇది. అవశహ హృద్దేశే అర్జున తిష్ఠతి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి. ఏ అర్జున, అర్జున అనేదానికి ఒక అర్థం ఉన్నది. కౌంతేయ అంటే కుంతిపుత్రుడని తెలుసు, పాండవ అంటే పాండురాజు పుత్రులు అంటాం, అర్జున అంటే ఏమిటి అంటే కమెంటేటర్స్ వ్యాఖ్యాతకర్తలు రాస్తారు ఏమని అంటే, అహశ్చ కృష్ణ కృష్ణం అహర్ అర్జునం అని ఋగ్వేదంలోనే చెప్పబడింది. అహశ్చ కృష్ణమహం మహమర్జునం అన్నారు. అంటే ఎవరైతే శుద్ధమైనటువంటి పట్టపగల ఎంత క్లియర్గా ఉంటే కనపడుతుంది అని, అలా శుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు అని అర్థం. శుద్ధమైనటువంటి సాత్విక బుద్ధి కలిగిన వాడు అని అర్థం. సాత్విక బుద్ధి కలిగిన వాడు అహశ్చ కృష్ణ మహర్జునం అని అర్థం. ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ, మనుషులు వాళ్ళ వాళ్ళ పనులని చేసేటప్పుడు ఏమిటోనండి అలా జరిగిపోతూ ఉన్నది, మన చేతుల్లో ఏమీ లేదు కదా అంటుంటారు. చూసారా, మన చేతిలో ఉంది ఉంది అనుకుంటూ చేస్తాం. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. పాట ఏదో కూడా ఉంది, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అనే పాట చెప్తారు. చూసారా, మనం ఏదో అనుకుంటాం ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో మనల్ని చేయిస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది చాలా కాలం తర్వాత తెలుస్తుంది అనుకోండి, ముందు తెలియదు. మన పిల్లల్ని ఒక విధంగా మలచాలి చదివించాలనుకుంటాం, అది ఏదో విధంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా ఇలా ఉండాలి అనుకుంటాం, మరొక విధంగా ఉంటుంది, అయినా ఒప్పుకుంటాం. ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. ఒప్పుకునే తర్వాత పర్వాలేదు ఇది కూడా బాగానే ఉందని చెప్పి అడ్జస్ట్ అయిపోతాం. వివాహం చేసుకునేటప్పుడైనా సరే చేసుకునే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకుంటాడు, అనుకున్న దానికి వ్యతిరేకంగా వస్తుంది. లేదా భర్త అయినా సరే అలా రావచ్చు, అలా వచ్చినా సరే తర్వాత ఏం చేస్తారు, నేను ఇలా అనుకున్నాను అలాంటి వ్యక్తి రాలేదు అని చెప్పి అనుకుంటారా ఏమిటి. తర్వాత అలవాటు పడిపోతారు, ఓహో మనకు సరైన జోడి ఇదే కదా, అలా అయిపోతుంది దాని తర్వాత. అంటే ఏమిటి, మనల్ని మించి ఏదో శక్తి పనిచేస్తున్నది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, యుద్ధం నువ్వు చేస్తావా లేదా అనేటువంటి నీ చేతిలో కూడా లేదు అర్జున, ఆ చేయించేవాణ్ణి నేను అన్నాడు. చేయించేవాణ్ణి నేను అన్నాడు. ఎలా చేయిస్తాను తెలుసా, నేను వాళ్ళ హృదయాల్లో ఉంటాను. ఈశ్వరః ఈశ్వరుణ్ణైనటువంటి నేను సర్వభూతానాం అన్ని జీవరాశులయందు హృద్దేశే అంటే హృదయమునందు, అంటే మనస్సునందు, వారి హృదయమునందు తిష్టతి అన్నారు. నేను ఉంటాను అన్నాడు. ఈశ్వరుడు ఎలా ఉంటాడు? సత్తాస్ఫూర్తి ప్రదాతగా ఉంటాడు, చైతన్య స్వరూపంగా ఉంటాడు, ఆత్మ చైతన్య స్వరూపంగా ప్రతి మనిషి హృదయంలో ఉన్నాడు. మనం అది మర్చిపోయినాం. అది మర్చిపోయి ఏం చేస్తారంటే వైకుంఠ పద వాసలు అని చెప్పి పరిగెడతారు జనం. ఆ తలుపు తీస్తారు, ఆయన కనపడతాడు, వైకుంఠానికి వెళతాం ఇవ్వడం చెప్పి. ఇక్కడ ఉన్నాడు ఆయన, వైకుంఠం ఇక్కడ ఉంది హృదయంలో. ఈ వైకుంఠంలో ఇక్కడ ఉన్న హృదయంలో ఉన్న వైకుంఠాన్ని తెలుసుకోవడం కోసమే ఆ వైకుంఠం వాసలు అని చెప్పి వాళ్ళు వైకుంఠపు ద్వారాలు తెరుస్తారు ఇవాడని చెప్పి చెప్తారు. నాయన నీ హృదయ ద్వారాలు తెరువు ముందు, రాగద్వేషాలు క్రామక్రోధాలు పోతే ఈ హృదయ ద్వారాలు తెరుచుకుంటే అందులో ఉన్న ఆత్మస్వరూపం నీకు బోధపడుతుందని చెప్పడం కోసమే ఎన్ని వైకుంఠ ఏకాదశులు చూసాం. ఒక్కరోజన హృదయం తెరుచుకుందా అంటే తెరుచుకోవాలి. భగవద్గీతకు వస్తేనే కొంచెం కొంచెం తెరుచుకుంటున్నదండి ఇప్పుడే. ఈ చైతన్య స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్నారు. అలా ఏదో గుడికి వెళ్ళి వైకుంఠ ఏకాదశికి వెళ్ళి వెళ్ళి ఉండబట్టి ఆ పుణ్యం కాస్త ఇక్కడికి లాక్కొచ్చింది. అది కూడా లేకపోతే ఏమయ్యేది? అది ఉండాలి, కానీ అదే నిజం అనుకోకూడదు. ఏది నిజం అంటే ఇది తెలుసుకోవడం కోసం. అందుకే నేను పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం తెలుసా, ఆయన ఇక్కడి నుంచి తీసుకొచ్చి బయట పెడతాం. ఆవాహయామి యథాస్థానం ప్రతిష్టాపయామి. మనం ఏం చేస్తాం అంటే ప్రతిష్టాపయామని చెప్పి వెనక్కి నెడతాం. నిజంగా పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం తెలిసిన వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు ఇట్లా చేస్తారు. పూలు వేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళందరూ పూజలు చేసేటప్పుడు ఆచార్యులందరూ కూడా పువ్వు ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా చూపించి ఇలా వేస్తారు. అంటే ఏమిటి అర్థం? నా హృదయం నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇక్కడ వేసుకోం కదా పువ్వు తల మీద కదా. అందుకని ఆ స్వరూపాన్ని ఇక్కడ నామరూపంగా నేను చూస్తూ ఈ రూపంలో ఇక్కడ పువ్వు వేస్తున్నాను అన్నారు. దీన్ని అహంగ్రహ ఉపాసన అంటారు. మళ్ళీ యథాస్థానం ప్రతిష్టాపయామి, ఇది యథాస్థానం, ఇది అసలైన అర్థం. ఇలా అర్థం చేసుకోకుండా చేస్తే ఇది ఉపచారం కాదు అపచారం అన్నారు శంకరాచార్య వారు. మనం షోడశోపచారం చేయడం లేదు, అపచారం చేస్తున్నాము అని అన్నారు. అందుకని ఈ విషయాన్ని గ్రహిస్తే, ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఏకరూప భక్తిలో నుంచి అనేక రూప భక్తిలో నుంచి అరూప జ్ఞానానికి వస్తే నీకే మంచిది నాయన, లేకపోతే జీవితం అంతా నువ్వు అజ్ఞానంలోనే ఉండిపోతావు అన్నాడు. అయినా రుచించవు కదా ఈ మాటలు మనకు, మనకి అంత తొందరగా రుచించవు. ఇవి రుచించాలి అంటే, ఆహారం కూడా రుచించాలి అంటే నాలుకకి ఆ జింహకి రుచి చూసే శక్తి ఉండాలండి. లోపల ఆకలి ఉండాలి, నాలుక మీద రుచి చూడగలిగే శక్తి ఉండాలి. ఏమిటంటే నాలుక చచ్చిపోయిందండి ఉంటుంటారు చూసారా, నాలుక రుచి చచ్చిపోయిందండి అంటాడు. పొట్టలో ఆకలి లేదండి అంటాడు. వాడికేం రుచిస్తుందండి? పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా తినాలని ఉండదు, అవి చూస్తే వాంతి వస్తుంది ముందు కదా. అవి చూడంగానే నోట్లో నీరు ఊరాలి, లాలాజలం ఊరాలి, ఆకలి కరకరకరం అంటూ ఉన్నవాడికి అది చూడంగానే ఆ ఆనందం చెప్పలేం. అదేవిధంగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తికి మనస్సు నిర్మలంగా ఒక కొంతవరకు శుద్ధమైనటువంటి మనస్సు ఉన్న వ్యక్తికి భగవద్గీత క్లాసు రుచిస్తుంది, నెక్స్ట్ క్లాసు కూడా రావాలనిపిస్తుంది. లేని వాడికి ఏముంది? ఆకలి లేని వాడికి, రుచి తెలియని వాడికి పంచభక్ష ప్రవాణాలు పెట్టినట్టుగా ఎంత ఉన్నతమైన జ్ఞానం చెప్పినప్పటికీ కూడా, ఎంత గొప్ప గురువైనా కూడా ఆ క్లాసులో కూర్చున్నామంటే ఏదో ఇక్కడికి వచ్చానే ఇంకంటే మళ్ళీ కనపడ్డు మొహం, నెక్స్ట్ క్లాసుకి కనపడనే కనపడ్డాడు ఇంకంతే. ఏమిటంటే ఆ యొక్క ఆకలి మోక్షాన్ని పొందాలి, ఆ భగవంతుడి ప్రాప్తిని పొందాలి అనేటువంటి ఆ తపన జిజ్ఞాస లేదు మనిషిలో. కనుకనే కొంతమందికి మాత్రమే రుచిస్తుంది వేదాంతం, కొంతమందికి మాత్రమే రుచిస్తుంది. లేకపోతే ఎలా వస్తారు 10 ఏళ్ల నుంచి అండి చదువుతున్నామంటే? అది రుచించడానికి పుణ్యం చేసుకొని ఉండాలి, మనసు శుద్ధంగా ఉండాలి. అదే చెప్తున్నారు, హృద్దేశే తిష్టతి అన్నారు. ఈశ్వర ఎవరి ఎందంట? సర్వభూతానాం అన్నాడు. అన్ని జీవరాశుల ఎందు అన్నాం. అన్ని జీవరాశులంటే అన్ని జీవరాశులు, మనుషులు, పక్షులు, జంతువులు, క్రిమి కీటకాదులు ఎన్నెన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశుల యందు. ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు అన్ని పూజిస్తామో? ఇది ప్రమాణం. ఎవరన్నా అడిగితే మీరు ఎందుకండి అన్ని పూజిస్తారంటే ఈ శ్లోకం చెప్పండి, మా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్పాడండి మాకు, ఇది సత్యం, మేము అందుకనే పూజిస్తాం అన్న. పాముని పూజిస్తావా? ఆ పూజిస్తాను. ఏనుగు పూజిస్తావు? పూజిస్తాను. కుక్కని పూజిస్తాం. కోర్ల పూర్ణమి అంటారు చూసారా, కోర్ల పూర్ణమి అంటే ఆ కుక్కకి ఇది వేస్తారు స్వీట్, అదేదో చేసి బూరెలు చేసి వేసేవాళ్ళు చిన్నప్పుడు. అన్ని జీవరాశుని పూజించే, నాగపంచమికి సర్పాన్ని పూజిస్తాం, ఆవుని పూజిస్తాం, మనం నెమల్ని పూజిస్తాం. దేన్ని పూజించడం లేదు మనం, అన్నింటినీ పూజిస్తాం. రాయళ్ళు రప్పల్ని పూజిస్తూ ఉంటే జీవరాశుని పూజించకుండా ఎట్లా ఉంటాం? రాళ్ళు రప్పలు రాళ్ళు రప్పలుగా పూజించాం, ఆ రాళ్ళు రప్పల్ని దేవుణ్ణి చూస్తూ పూజిస్తాం. ఎందుకంటే ఇది ప్రమాణం. హృద్దేశే తిష్టతి సర్వభూతానాం హృద్దేశే. ఆయన ఉండి ఏం చేస్తున్నాడు హృదయంలో అంటే, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఒక యంత్రం గనక కీ ఇస్తే, బొమ్మ కీ బొమ్మ ఉంది కదా, కీ ఇస్తే ఏం చేస్తుంది? పరిగెడుతుంది. ఎట్లా పోతున్నది? ఎట్లా పోతుంది అంటే, ఎట్లా పోతుంది? కీ ఇచ్చావు కదా పోతుంది అన్నాడు. పోతూ ఉంటే చప్పట కొడతాడు పిల్లవాడు. యంత్రం ఎట్లాగైతే ఆరూఢం అంటే ఆ బొమ్మ గనక ఆ యంత్రం మీద కనుక పెడితే, ఆ యంత్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బొమ్మ ఏం చేస్తుంది? తిరుగుతుంది. ఆ కీ ఇచ్చిందా అంటే ఆ చేతిలో జాలర ఉంటే జాలర కొడుతుంది, డ్రమ్ ఉంటే డ్రమ్ కొడుతుంది. మరి ఎట్లా కొడుతుంది అంటే, అది ఆ యంత్రం ఉంది లోపల, మిషన్ అన్నమాట. ఆ మిషన్ ఉండడం వల్ల ఈ బొమ్మ ఆ పని చేస్తున్నది. కాబట్టి అర్జున, నువ్వు కూడా ఒక బొమ్మలాంటి వాడివి. నేను నువ్వు నా నే ఈశ్వరుడనే యంత్రం మీద ఎక్కావు, ఈ సృష్టిలోకి వచ్చావు కదా, యంత్రం మీద ఎక్కావు గనక నువ్వు ఈ యంత్రం నిన్ను చేయిస్తుంది అట్లా అన్నాడు. ఏమిటయ్యా ఆ యంత్రం అంటే చెప్తున్నారు, యంత్ర ఆరూఢాని అన్నారు. భ్రామయన్ అంటే ఈ సర్వ జీవరాశులన్నీ కూడా, సర్వభూతాన్ని అంటే ఈ అన్ని జీవరాశులను భ్రామయన్ యంత్రారూఢాన్ని. యంత్రం ఆరూఢం అంటే ఎక్కడం అన్నమాట. యంత్రాన్ని ఎక్కితే మనం కూడా రంగుల రత్నం మీద కూర్చుంటే ఏమవుతాం? తిరుగుతాం కదా, అది మిషన్. అదే జెయింట్ వీల్ మీద కూర్చుంటే రౌండ్గా తిరుగుతాం. ఆరూఢం అంటే ఎక్కి కూర్చోవడం అన్నమాట. కూర్చున్నారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? ఈ శరీరంలో కూర్చున్నావు. క్లాసులో, క్లాసుల తర్వాత ఈ శరీరంలో కూర్చున్నావు. ఈ శరీరం అనే యంత్రంలో కూర్చున్నావు. యంత్రాన్ని ఆడించేవాడు లోపల ఉన్నాడు. ఏమండి, ఆయన ఆడిస్తే ఆయన కర్త అయిపోతాడు కదా. మీరేమన్నారు, ఈశ్వరుడు అకర్త అన్నాం కదా మనం, ఆయన ఏం చెయ్యడు కదా, మరి కర్త కాడా అంటే మాయయా అన్నారు. మాయ చేత ఆయన ఆడిస్తాడు, ఆయన ఆడించడు, ఆయన ఏం కర్మ చెయ్యడు, కర్త కాదు, కానీ మాయ చేత చేయిస్తాడు అన్నాడు. మాయయా యంత్ర ఆరూఢాని సర్వభూతాన్ని భ్రామయన్. అంటే రివాల్వింగ్ అంటారు సరే, భ్రామయ అంటే రివాల్వ్ చేయడం అన్నమాట, తిప్పడం అందరినీ ఎలా. దీనికి మంచి ఉదాహరణ ఏమిటంటే పప్పెట్ షో. పప్పెట్ షో అంటారు చూసారా, తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాట అంటే తోలుతో చేస్తారు బొమ్మలు, మీరు చూసి ఉంటారు. పప్పెట్ షో పైన కూర్చుంటాడు వాడు, ఆ పైన కూర్చొని ఆ దారం మన కంటికి కనపడదు, ఆ దారాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఇక్కడ బొమ్మలు ఆడుతూ ఉంటాయి. మనం అనుకుంటే ఎట్లా ఆడుతున్నాయి బొమ్మలు అంటాం. ఆ పైన కూర్చుంటాడు, తోలు బొమ్మలు ఆట ఆడించినట్టే ఆ భగవంతుడు మన హృదయంలో కూర్చొని మాయ అనే స్ట్రింగ్ పెట్టుకొని ఆడిస్తూ ఉంటాడు. అందుకని మాయ బ్రహ్మ రెండు తత్వాలు ఉన్నాయి ఇందులో. ఆ బ్రహ్మను ఈశ్వరుడు నిమిత్త కారణం, ఈ మాయ అనేటువంటిది ఉపాదాన కారణం ద్వారా చేయిస్తుంటాడు ఆయన. కానీ ఆత్మ చైతన్యం తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. ఈ పేరు రూపం ఇవన్నీ మాయకు సంబంధించినవి, ఆ చైతన్య తత్వం ఆత్మకు సంబంధించినది, బ్రహ్మకు సంబంధించినది. కనుక ఈ పేరు జడ పదార్థాలన్నీ కూడా మాయకు సంబంధించినవి. క్లిప్పు జడమా చేతనం అండి? జడం, డెస్క్ జడం, మైక్ జడం. జడం అంటే ఏమిటి? మనకు తెలుసు జడమే కదంట, ఇంద్ర జడంలా కూర్చున్నా ఉంటాం. జడం అంటే చలనం లేకుండా ఉండేవాడని. చలనం లేదు కదా, దీనికి చలనం లేదు కదా, దీనికి చలనం లేదు కదా, జడమే కదా. ఇవన్నీ జడమేనండి. అంటే ఇవన్నీ మాయకు సంబంధించినవి. పేరు ఉంది కదా దానికి, రూపం ఉంది కదా. పేరు రూపాలు ఉండేవన్నీ ఏమిటి? మాయా అని అర్థం. అవునండి, అవన్నీ మాయేనండి. మరి ఈ శరీరము, అవన్నీ మాయా. ఈ శరీరం ఏంటంటే నేను మాయ కాదండి అన్నాడు. శాస్త్రం చెబుతుంది నువ్వు కూడా మాయే అన్నా. ఏది, ఈ శరీరము మాయే, మనస్సు మాయే. ఎందుకంటే దీనికి రూపం ఉంది, దీనికి పేరుంది. మరి దీనికి చలనం లేదన్నారు. మరి దీనికి చలనం ఉంది కదండి అన్నాడు. దీనికి చలనం ఉంది ఆత్మ చైతన్యం వల్ల. ఆత్మ చైతన్యం వల్ల చైతన్యం కదులుతున్నది, కానీ తనకు తానుగా కదలలేదు. అందుకని ఇది కదులుతున్నప్పుడు మనం భ్రమలో పడిపోయి ఇదే పనిచేస్తున్నది అనుకుంటాం. ఇది ఒక మిషన్. అందుకని ఒకరోజుకే ఉంది హార్ట్ చూసారా, మిషన్ పనిచేస్తూ ఉండి టక్ 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 కాదు టక్ 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 అని టక్ 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 అంటే తొందరపోతుంది, కొట్టుకుంటూ ఉంటుంది. మిషన్ అనమాట, కీ ఇచ్చాడు భగవంతుడు. ప్రారంధం అని కీ పెట్టాడు. ఆ ప్రారంధం కీ అయిపోతూ ఉంది. ఆ కీ ఉన్నంతసేపు పరిగెడతాడు. ఎక్కడికి? అక్కడికి అంటాడు, షాప్కి అంటాడు, గుడికి అంటాడు, క్లాస్కి అంటాడు, అక్కడికి ఇక్కడికి పరిగెడుతూనే ఉంటాడు. ఎందుకంటే కీ ఉన్నంతసేపు పరిగెడతాడు. ప్రారంధం అనే కీ ఉన్నంతసేపు పరిగెడతాడు. ఎవరిచ్చారంటే మాయా అనే కీ పెట్టి ఆయన ప్రారంధం అనే కీ పెట్టాడు, తిప్పుతున్నాడు. అదే ప్రారంభం అయిపోగానే ఉంది కీ కొంచెం కొంచెం ఆగిపోతూ ఉంటుంది. ఏమండి వైకుంఠ ఏకాదశి రోజు ఇవ్వండి. సర్వభూతాని మాయయా ఆయన తిప్పుతున్నాడు అర్జున. ఆయన ఎవరో కాదు, నేనే అన్నాడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి పెద్ద, నువ్వు అనుకుంటావు, నువ్వేదో చేస్తున్నాను అనుకుంటావేమిటి, నేను ఉన్నాను హృదయంలో గుర్తుపెట్టుకో అన్నాడు. నన్ను ఎలా మర్చిపోతావు అన్నాడు. అందుకని ఎప్పుడు దేవుడితో గుడ్ టర్మ్స్తో ఉండాలి. గుడ్ టర్మ్స్ అంటారు చూసారా, ఆ మనిషితో కొంచెం గుడ్ టర్మ్స్తో ఉండాలండి, లేకపోతే ప్రాబ్లం అని అన్నాడు. మంచి టర్మ్స్ ఉండాలి. ఎవరితోనైనా వ్యవహారం జరగాలి అంటే గుడ్ టర్మ్స్ అంటారు చూసారా, కొంచెం మంచిగా మెలుగుతూ ఉండాలి. దేవుడితో భగవంతుడితో కనుక గుడ్ టర్మ్స్ లేకపోతే నీ టర్న్ అయిపోతుంది లైఫ్ అన్నాడు. జాగ్రత్త అంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏదో కృష్ణుడికి నుంచున్నాడు కదా, ఎదురుగా మాట్లాడుతున్నాడు కదా అని. విన్నంతసేపు మంచిగానే ఉంటాం, వినకపోతే ఒక్కటే అంటాడు. నవ్వుతూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాడు, ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఏదన్నా వినకపోయినావంటే నీ పని అంతే ఖాళీ అంటాడు. అది చెప్తున్నాడు మర్చిపోవాకు. ఇంత చెప్పారు చూడండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అన్ని జీవరాశుల యందు నేనే ఉన్నాను, మాయ చేత నేను ఆడిస్తున్నాను వాళ్ళని. కనుక వాళ్ళు మాయకి సంబంధించినట్టుగా భగవంతుడు చెప్పినట్టుగా నడవాలి అన్నాడు. అందుకే నీ ఇష్టానికి తగినట్లుగా కాదు ఇక్కడ. అర్థమైందా? తర్వాత శ్లోకం 62వ శ్లోకం.
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం.
అందుకని ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. అంటే తను చేసేటప్పుడు బాహ్యపరమైనటువంటి మెటీరియలిస్టిక్ గ్రోత్ అంటారు చూసారా, ఫైనాన్షియల్ గాను స్టేటస్ గాను మనిషి ఎదుగుతున్నాను, ఇవన్నీ చూసుకోడు. నేను ఆంతరంగికంగా ఎదుగుతున్నానా లేదా, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదా. అంతేగాని రెండిళ్ళు కట్టాం, మూడిళ్ళు కట్టాం, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఆఫ్రికాలో ఉంది, నేను ఎంతగా స్టేటస్లో పెరిగిపోయినాను. బాహ్య అంటే ఎక్స్టర్నల్గా అందరూ పొగుడుతుంటారు, వచ్చి ఆహా ఆయనండి ఆయనండి అంటాడు. లోపల ఏమిటి, ఎంతవరకు ఎదిగామంటే సున్నా. బాహ్యంగా ఎదిగితే ఏం ప్రయోజనం? బాహ్యంగా స్టేటస్ సంపాదించుకున్నా, ధనం సంపాదించుకున్నా, సేవింగ్స్ వేసుకున్నా, ఎంత సంపాదించుకున్నా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఈ వ్యక్తికి, నిజమైన భక్తుడికి ఎప్పుడు కూడా బాహ్య పురోభివృద్ధి కాదు కావాల్సింది. అది తాత్కాలికం, అది ఎంత ఉన్నదాని కాదు క్వశ్చన్, ఆంతరంగికంగా నేను ఎంత అభివృద్ధి అవుతున్నాను అనేది చూసుకోవాలి. అది విషయం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నీకు ఆంతరంగంగా నీకు శ్రేయస్సు కావాలని అడిగావు కదా, అది కావాలంటే నేను చెప్పినట్లు చెయ్యి, లేదంటే నీకు నువ్వు చేసుకున్నట్లు ఇష్టమైనట్లుగా చేసుకో అన్నాడు. నువ్వే నష్టపోతావు అన్నాడు చెప్తున్నారు. కనుక ఏం చేయాలి, అటువంటి ఈశ్వరుణ్ణి, ఏ ఈశ్వరుడైతే అన్ని హృదయములందు ఉన్నాడో అటువంటి ఈశ్వరుణ్ణి, ఎవరైతే మాయ చేత ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా కదిలిస్తున్నాడో ఆయన్నే నువ్వు శరణు వేడవలసినది అన్నాడు. తమేవ, ఆయన్ను మాత్రమే. ఇప్పుడు ఎంతవరకు చెప్పాను, ఎవరి గురించి చెప్పాను, ఏమేం చెప్పాను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆయనకే నువ్వు శరణను పొందాల్సింది అన్నారు. ఇది పట్టుకుని కృష్ణ కాన్షియస్ వాళ్ళు చెప్తారు, తమేవ శరణం గచ్చానండి, కృష్ణుణ్ణే పూజించాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే చెప్పు, రామరామ కూడా చెప్పకూడదు. వెళ్ళారా బెంగళూరులో, ఇక్కడ వాళ్ళంతా హరే కృష్ణ అనే చెప్తారు, రామరామ అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ శ్లోకం పట్టుకుంటారు వాళ్ళు. తమేవ శరణం గచ్చా, ఆ కృష్ణుణ్ణి మాత్రమే పూజించు అంటాడు. మరి ఎవరిని పూజించారే నీకు మోక్షం రాదు అంటాడు. అదొక రకం, రకరకాల్లో అదొక రకం అన్నాడు. తమేవ శరణం గచ్చా అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, తం ఏవ అని ఉన్నది, సర్వభూత అంతర్గత ఈశ్వరం అని అర్థం. తమేవ అంటే కృష్ణుడు మాత్రమే కాదు, అన్ని భూతముల హృదయమునున్నటువంటి అంతర్గతుడైనటువంటి ఈశ్వరుడు అన్నారు. ఆయనకేం పేరండి? ఆయన అన్ని పేర్లు ఆయనవే, అన్ని పేర్లు ఆయనవే. గురువాయూరప్ప ఆయనే, అయ్యప్ప ఆయనే, రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే, శివుడు ఆయనే, బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, అన్నీ ఆయనే. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? రూపం లేదు ఆయనకి, అన్ని రూపాల్లో కనపడుతూ ఉంటాడు. అన్ని రూపాల్లో ఉన్నప్పుడు ఈ రూపంలో ఉంటాడా ఉండడా? అందుకే దీనికి ఒక చిన్న అవతారం అని పేరు. అవతారం ఎత్తాడ్రా నాయన అంటుంటారు, ఇదొక అవతారం, తప్పేం కాదు, ఇదొక అవతారం. పెద్ద అవతారం కాదు, చిన్న అవతారం, కొంచెం కొంచెం శక్తి ఉన్నది, పెద్ద శక్తి లేదు, పర్వాలే. ఆ పరమాత్ముడే హృదయంలో ఉండి ఈ రూపంలో ఉన్నాడు. కనుక ఆ ఈశ్వరుడు నువ్వు పూజించు అని అర్థం. చైతన్య రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, అన్నిటి యందు ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజించు అన్నాడు. ఆయన్ని శరణాగతి పొందు అన్నాడు. అందుకని చిన్న వయసులో ఒక దేవుణ్ణి పూజిస్తూ అలవాటు పడి, ఎందుకంటే చిన్న వయసులో మనసు ఎదగదు కదండి, వ్యక్తికి మనసు ఎదగదు అంతగా. అందుకని ఒక దేవుణ్ణి పెట్టుకో, నీకు మనసు ఎదిగే వరకు ఒక దేవుణ్ణి పూజించు. రామ భక్తుడిగా ఉండు, కృష్ణ భక్తుడిగా ఉండు, శివభక్తుడిగా ఉండు, విష్ణు భక్తుడిగా ఉండు. కొంత వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు అర్థం అవ్వటప్పుడు ఏం చేయాలి, నా శివుడే అన్ని దేవతల యందు అన్ని రూపాల్లో ఉన్నాడు, నా అయ్యప్పే అన్ని రూపాల్లో ఉన్నాడు, ఆ దేవియే అన్ని రూపాల్లో ఉన్నదని చెప్పి బుద్ధి రావాలి మనిషికి. మనిషికి కొంచెం బుద్ధి పెరగాలి. కనుక అందరూ దేవతలు సమానమే, మనం అందరూ దేవత సమానం అంటాం, మనం సమానం అంటాం కానీ మిగతా వాళ్ళు ఎవరు సమానం అనడంలే, అందుకే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మనమేమో అందరూ ఒకటే అంటాం భగవద్గీత చదివి, వాడేమంటాడు, నా దేవుణ్ణి నమ్మితేనే నీకు మోక్షం, లేకపోతే నువ్వు నరకారికి పోతావు అంటాడు. ఇప్పుడు ఎంత క్లాష్ వస్తుందో చూడండి. వాడు మన దేశంలో ఇక్కడ కూర్చున్నాడు, కూర్చొని మనం ఒకటి సిద్ధాంతం చెప్పి వాడిని మనం కౌగిలించుకుంటాం, అంతా భాయ్ భాయ్ అంటాం. వాడు భాయ్ భాయ్ కాదు, నిన్ను నరక మెడక కత్తి పెట్టి ఇది చదువుతావా చదవా లేకపోతే నేను చంపుతానంటాడు. ఎంత కష్టం చూడండి. అందుకని మనల్ని లేకుండానే చేసేస్తాడు వాడు చివరికి ఫైనల్గా, అంత మూర్ఖం అన్నమాట. కనుకనే అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే ముందు వాడికి కాస్త బ్రెయిన్ వాష్ చేయాలి. ముందు నువ్వు మారాలి నాయన, మారకపోతే ఏం చేస్తావు, దూరంగా ఉండాలి అట్లాంటి వాళ్ళకి. లేకపోతే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని కూడా బొమ్ము చేసి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు వాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇటువంటి విషయం చెప్పే మతం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ సామరస్యంగా ఉండాలంటే దయానంద స్వామి చెప్తారు, అన్ని మతాలు సామరస్యంగా సంతోషంగా ఆనందంగా వారి వారి యొక్క మతమైన మతపరమైనటువంటి ఆచరణలో ఉండాలి అంటే హిందూ ధర్మం పటిష్టంగా ఉంటేనే. ఎందుకంటే ఒక మతం మరొక మతాన్ని ఒప్పుకోవడంలే, హిందూ ధర్మం ఒక్కటే ఒప్పుకుంటున్నది. అందుకని హిందువు లేకపోతే ప్రపంచంలో అన్ని మతాలు కొట్టుకొని రక్తం టేర్లు పారతాయి, అటువంటి స్థితి వస్తుంది. కనుక వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం. అంతటా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు ఆయన అన్నాడు. ఏక రూపం నుంచి అనేక రూపం నుంచి జ్ఞానానికి వెళ్ళాలి. మనమే ఎక్కడున్నాం, మనకే అర్థం కాకుండా ఉన్నాం. మనం వాడికి ఏం చెప్తాం? మనకే అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. చదివే ఎవరు చదువుతున్నారు? చదివే నాథుడే లేడు. భగవద్గీత చదివే నాథుడు లేడు. చదివిన అర్థం కాని వాళ్ళు ఎక్కువగానే, అర్థం చేసుకున్నవాడు తక్కువ. ఎంత కష్టమో చూడండి. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, తమ్ ఏవ శరణం గచ్చ, అటువంటి ఈశ్వరుణ్ణి నువ్వు అన్ని రకాలుగా సర్వభావేన, అంటే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సర్వభావేన అన్నీ వేళల యందు అన్నీ పనులు చేసేటప్పుడు అని అర్థం. మనసా వాచా కర్మణ అని అర్థం. సర్వభావేన ఆయనకి నువ్వు శరణం కావాలి. శరణమే అయ్యప్ప అంటారు చూసారా? అది అయ్యప్ప గుడి మీదట పైన వాకిలి ముందు రాసి ఉండదుట తత్వమసి అని మహావాక్యం. ఒక్కరు నాథుడికి అర్థం కాదు, అక్కడికి పోయిన వాడికి. అర్థమైన వాడు పోడు, పోయిన వాడికి అర్థం కాదు. ఇదేమిటయ్యా విషయం అంటే అదంతే. తత్వమసి అంటే అక్కడ ఉండడు. అంటే ఏం చెప్తున్నాడు అయ్యప్ప గారు, ఇక్కడికి వచ్చావు నాయన, పదేండ్లుగా వస్తున్నావు, నువ్వే ఆ అయ్యప్ప అని తెలుసుకో అన్నాడు ఆయన. లేదు లేదు, నువ్వే అయ్యప్ప అంటాడు వీడు. ఇక్కడ వెళ్ళిన వాడిని చూసి ఉండాలి. నేను వెళ్ళలేదు, చూసిన వాడు చెప్పారు. తత్ త్వం అసి అంటుంది. అంటే అయ్యప్ప ఏం చెప్తున్నారు? నువ్వు అయ్యప్ప అయ్యప్పని పరిగెత్తుకుంటూ వస్తున్నావే, ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు, నువ్వే అన్నారు. చూసారా? ఎక్కడికి పరిగెత్తినా కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన అన్నాడు. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడే ఉన్నాడు. అందుకని ఏం చేద్దాం, పండరిపురం పోదాం అన్నట. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉంటే పండరిపురం ఎందుకురా అంటే, ఎవరు చెప్పారండి అన్నాడు. అంటే పాట కూడా అర్థం కాలేదు అన్నమాట, ఏం పాడుతున్నాడో వాడికే తెలియదు. అలా కాదు నాయన, అర్జున సర్వభావేన హృదయపూర్వకంగా నువ్వు ఆయనకి శరణాగతిని పొందాలి అన్నారు. ఆయన్ని శరణు వేడాలి అన్నాడు. అయితే ఏమిటండి అన్నాడు, శరణు వేడితే ఏమిటి అంటే, తత్ప్రసాదాత్, ఆయన అనుగ్రహం వల్ల ఏమవుతుంది, ప్రాప్స్యసి, నువ్వు పొందుతావు ఏమిటి, పరాం శాంతిం శాశ్వతం స్థానం అన్నారు. జీవన్ముక్తి అని అర్థం. పరాం శాంతి అంటే జీవన్ముక్తిని పొందుతావు అన్నారు. ఎటువంటి జీవన్ముక్తి? మోక్షపదం అన్నారు, పరమపదం అన్నారు. పరమపదం శాశ్వతం స్థానం. ఏది శాశ్వతం స్థానం? వైకుంఠం కైలాసం కాదు. ఆయన అన్నిటి ఎందు ఉన్నాడు, ఈ రూపంలోనూ ఉన్నాడు. ఈ రూపంలో ఉండడమే కాదు, అసలు నా నిజస్వరూపం ఆయన నిజస్వరూపం ఒక్కటే అని తెలుసుకో అన్నాడు. అది అటువంటి స్థానాన్ని పొందుతావు నువ్వు నన్ను గనక శరణు వేడావు అంటే, నేను చెప్పిన మాట విన్నావు అంటే నా దగ్గరికి వస్తావు. నా దగ్గరికి వస్తావంటే ఏమిటి? అక్కడ తలుపులు తెరుస్తారు వైకుంఠ వాసలు పోతావని కాదు, నన్ను తెలుసుకుంటావు అన్నాడు. అది అర్థం అక్కడ. ఇదంటే దీన్నే సూపరా సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. ఏమిటండి అదొక పదం అన్నాడు. అమ్మా, వేదాంతం వల్ల వచ్చే జ్ఞానం సూపరా సైంటిఫిక్. ఇది సైంటిఫిక్ కూడా కాదు, సూపరా సైంటిఫిక్ అన్నాడు. సూపరా సైంటిఫిక్ అంటే ఏమిటి? మెటాఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్కు పైనటువంటిది. ఈ ఫిజిక్స్ వాళ్ళకు కూడా అందనటువంటిది మెటాఫిజిక్స్ అండి. మెటాఫిజిక్స్ అంటే వేదాంతం. వేదాంతం అంటే ఏమిటంటే, క్లాసుకు వస్తే అర్థమవుతుంది. వేదాంతం అంటే ఏమిటి చెప్పడానికి వీలు కాదు. 10 సంవత్సరాలు చదివితే అర్థం అవ్వచ్చు, సరిగా వింటే. అన్ని క్లాసులకు వస్తే కదా, ఏ ప్రోగ్రాములు లేకపోతే క్లాసుకు వస్తారు కదా స్టూడెంట్స్. ఏం చేస్తాం, ఏ ప్రోగ్రాములు అయితే ఎవరు రాకపోతే ఇంటికి గెస్ట్లు, క్లాసు ఒకటి మండే ఉంది కదా వచ్చేవాడు, మీరు కాదు చాలామంది చెప్తున్నా, అలా వచ్చేవాడు కాదు, నిజంగా హోల్ హార్టెడ్లీ మనఃపూర్వకంగా ఇదే శరణం నాకని వచ్చిన వ్యక్తికి శాశ్వతం పదం స్థానం ప్రాప్స్యసి, నువ్వు పొందుతావు అన్నాడు. తర్వాత శ్లోకం 63.
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు.
చాలా ముఖ్యమైన శ్లోకం. నిజమైన గురువు బోధకులు వేరే, గురువులు వేరే అండి. ప్రబోధకులు బోధకులు ఉంటారు చూసారా, ప్రీచర్స్ అంటారు వాడిని. గురువు అంటే టీచర్, ప్రీచర్ వేరు టీచర్ వేరు. మన పరంపరలో వచ్చే వాళ్ళందరూ టీచర్స్, ప్రీచర్స్ కాదు. ప్రీచర్ అంటే ప్రీచి చేసి వెళ్ళిపోతాడు, టీచర్ అంటే ఆచరణలో పెట్టి తను ఆచరించి మిగతా వాళ్ళని ఆచరింపచేస్తాడు, అది టీచర్. మనకి దీనికి భేదం తెలియదు అసలు. ప్రీచర్ టీచర్ ఈఆర్ ఒకటే కదండి, ప్రీచ్ టీచ్ స్పెల్లింగ్ కూడా కొంచెం ఒక అక్షరమే కదా తేడా అంటాడు. నాయన చాలా భేదం ఉంది అందులో. అన్ని సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్లో ఉండేది ప్రీచర్స్, నాట్ టీచర్స్. ఒక్క హిందూ ఫిలాసఫీలోనే టీచర్స్ మరెక్కడా లేదు. ఇది తెలుసుకోవడానికి 15 సంవత్సరాలు చదవాలి వేదాంతం. ప్రీచర్కి టీచర్కి భేదం తెలుసుకోవడానికి కనీసం 15 సంవత్సరాలు చదివితే మనకు వంట పడుతుంది. ఏమిటండి తేడా అంటే, ప్రీచర్ అయినవాడు బోధకుడు ఏం చేస్తాడంటే కమాండ్ చేస్తాడు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, ఇది నమ్మాలి అది నమ్మాలి అంటాడు. నమ్మడం అన్నమాట, బిలీఫ్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారు ప్రీచర్స్, నువ్వు ఈ దేవుణ్ణే నమ్మవలసినది అన్నాడు. నమ్మితేనే నీకు మోక్షం, నువ్వు పాపివైపోతావు లేకపోతే అన్నాడు. అది ప్రీచ్ అనమాట, కమాండింగ్ అనమాట. నీలో నమ్మకాన్ని వాళ్ళు వృద్ధి చేస్తూ ఉంటారు. నమ్మితే బాగుపడతావు, నమ్మలేదంటావా పోతావు అంటాడు. అలా చెప్తాడు, లేకపోతే ఆజ్ఞాపిస్తాడు, కమాండ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తారు వాళ్ళు ప్రీచర్స్. టీచర్ ఏం చేస్తాడంటే ఆలోచింపజేస్తాడు వ్యక్తిని. కమాండ్ చేయడు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడు. కమాండ్ చేయకూడదు, నిజమైన గురువు కమాండ్ చేయకూడదు. తర్వాత ఆ శిష్యుడు గురువు మీదనే ఆధారపడకూడదు ప్రతిదానికి. ఇదేం చేయమంటారు, అది ఎలా చేయాలి ఇలా చేయాలంటే గురువుగారు చెప్తారు, నేను చెప్పను, ఎలా చేయాలో నువ్వే ఆలోచించి చెయ్యి. ఆయన నిజమైన గురువు. మొదట్లో కొంచెం గురువు మీద ఆధారపడి అవండి, కొంచెం సలహా అడగచ్చు. 10 ఏళ్ళు అయిన తర్వాత 15 ఏళ్ళు అయిన తర్వాత గురువుగారు ఎలా చెప్తే నేను అలా చేస్తాను అన్నాడు. నీ బుద్ధి ఏమైంది, నువ్వు గురువుగారు ఎలా చెప్తే అలా చేస్తా అంటే నువ్వు బుద్ధి ఉపయోగించవా అయితే, అంటే ఆయన మీదకి నెట్టేయచ్చు ఏదైనా జరిగితే. అందుకని మన గురువులు చాలా తెలియగలవాళ్ళు. ఏం చేస్తారు తెలుసా, కొద్ది సంవత్సరాలు కొత్తగా వచ్చినప్పుడు గైడ్ చేస్తారు, ఇలా చేస్తే అలా చేస్తారు. శాస్త్రం చెప్పడమే గైడెన్స్, శాస్త్రం చెప్పింది ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది కాదని చెప్పి శాస్త్రం చెప్పింది ఆయన బోధిస్తాడు. బోధించిన తర్వాత విన్నావు కదా శాస్త్రం, ఏది చేయాలో ఏది చేయకూడదు నీ బుద్ధిని ఉపయోగించుకొని, అదే పురుష ప్రయత్నం అంటారు. నీ విల్ పవర్ని ఉపయోగించి నీ నిర్ణయాలు నీ బాధ్యత నువ్వే తీసుకో, నన్ను అడగవాకు. ఆ బాత ఎట్లాగైతే వదిలిపెడుతుందో ఆ పిల్లని, నీళ్ళల్లో ఈదుతూ ఈదుతూనే పక్కన టప్పకన లోపలికి వెళ్ళిపోతుంది అది. ఈ పిల్ల బాత ఏం చేస్తుంది పాపం, కొట్టుకుంటుంది అటు ఇటు, ఏం చేయాలి అర్థం కాక నేర్చుకుంటుంది స్విమ్ చేయడం. అట్లా ఈ గురువు కూడా చిన్నగా సహాయం చేస్తున్నట్టే ఉంటాడు. ఒక్కరోజు ఏం చెప్పరు అన్నమాట, నీకు ఎలా అనిపిస్తే అలా చేయన్నాడు. అన్నీ చెప్పిన తర్వాత, చెప్పినవన్నీ చెప్పాల్సినవి అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఆలోచించాలి నాయన, నీ బాధ్యత నీ భుజాల మీద నువ్వే తీసుకోవాలి కానీ మరెవరి భుజాల మీద వెయ్యకూడదు అన్నాడు. అదే చెప్తున్నాడు, నేను చెప్పవలసిందంతా చెప్పాను, యుద్ధం చేయాలనిపిస్తే చెయ్యి లేకపోతే వెళ్ళిపో అన్నాడు. చెప్తున్నారు చూడండి, ఇతి అన్నారు. ఇతి అంటే ఇక్కడితో నేను చెప్పవలసిందంతా అయిపోయింది అని అర్థం. ఎక్కడి నుంచి, 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 18వ అధ్యాయం 62వ శ్లోకం వరకు నిర్విరామంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా చెప్తూ ఉన్నాను ఇతి అన్నారు. అయిపోయింది. ఏం చెప్పాను, కర్మయోగం చెప్పాను, జ్ఞానయోగం చెప్పాను, కర్మయోగం జ్ఞానయోగంలో భక్తిపూర్వకంగా ఉండాలని చెప్పాను, సాధనం కర్మయోగం అని చెప్పాను. కర్మయోగ సాధనం దేనికంటే జ్ఞానయోగానికి అని చెప్పాను. జ్ఞానయోగమే నీకు పరమపదం అని చెప్పాను. దాన్ని చెప్పవలసిందంతా అయిపోయింది. కనుక ఏమిటి, తే జ్ఞానం ఆఖ్యాతం, తే అంటే నీకు, మయా నా చేత, గుహ్యాద్ గుహ్యతరం జ్ఞానం ఆఖ్యాతం. ఎటువంటి జ్ఞానాన్ని చెప్పాను, సామాన్యమైన జ్ఞానం కాదు, గుహ్యాద్ గుహ్యతరం అన్నాడు. రహస్యాలన్నింటిలోకి రహస్యమైనది, కూర్చోండి పర్వాలేదు, రహస్యాలన్నింటిలోకి రహస్యమైనటువంటిది అన్నారు. రహస్యాలన్నింటిలోకి రహస్యమైనది నేను నీకు చెప్పాను అన్నాడు. గుహ్యాత్ గుహ్యతరం అన్నారు, అంటే ఎవరు ఎక్కడ చెప్పరు ఈ రహస్యాన్ని, అటువంటి రహస్యాన్ని నీకు నేను చెప్పాను అన్నాడు. గుహ్యాత్ గుహ్యతరం ఆఖ్యాతం. నేను ఎందుకు చెప్పాను, నువ్వు ఆ రోజు అడిగావు నన్ను 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఏమని, శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, నేను నీ శిష్యుణ్ణి, నేను నీకు శరణాగతుడినైపోతున్నాను, నన్ను రక్షించవలసింది, నన్ను శిష్యుడిగా అంగీకరించి నాకు మార్గదర్శనం చేయవలసిందని చెప్పి నువ్వు అడిగావు కదా, అందుకని చెప్పాను నేను. కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడికి భీముడికి నకులుడికి సహదేవుడికి ఎందుకు చెప్పలేదు భగవద్గీత? వాళ్ళకి అధికారం లేదా అర్హత లేదనే దేనికి చెప్పలేదు? పంచపాండవులు కదా, అందరూ దైవంశ సంభూతులు కదా, అందరూ శక్తివంతులే కదా, మరి ఎందుకు చెప్పలేదు అంటే ఒక్కటే కారణం, వాళ్ళు అడగలేదు, అర్జునుడు అడిగాడు. అది అడిగిన వాడికే చెప్పాలి, కానీ అడగని వాడికి చెప్పకూడదు. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెప్పలేదు. చూసారా, అది విషయం. అట్లాంటి రహస్యమైనటువంటి దాన్ని నీకు చెప్పాను అన్నారు. నా చేత చెప్పబడినది నీకు అన్నారు. విమృశ ఏతత్ అన్నారు, దీన్ని నువ్వు బాగా విచారించి ఆలోచించి విచారణ చేసి నేను చెప్పిన దాన్ని ప్రాస్ అండ్ కాన్స్ అంటారు చూసారా, ముందు వెనుకలు ఆలోచించి నేను చెప్పవలసినంత చెప్పేశాను. అశేషేణ అన్నారు, ఎలా చెప్పాను, కూలంకషంగా చెప్పాను, ఇంకా ఏం చెప్పవలసింది లేదు, మరి అంతా చెప్పేశాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తున్నారు, తర్వాత నేను చెప్పవలసినంతా చెప్పేశాను. అశేషంగా అంటే పూర్తిగా అని అర్థం. ఏం చెప్పాను పూర్తిగా, 41 నుంచి 49, 56 నుంచి 62 వరకు కర్మయోగం చెప్పాను సారాంశం కూడా, 13 నుంచి 17, 50 నుంచి 55, 63 శ్లోకాల్లో జ్ఞానయోగం చెప్పాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు ఏం చేయదలుచుకుంటే అది చేయడానికి నీ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఏమిటది, యథా ఇచ్చేసి తథా కురు అన్నారు. యథా ఇచ్చేసి అంటే నువ్వు ఎలా ఇష్టపడతావో, యథా ఇచ్చేసి తథా కురు, నీకు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యి, ఇది గురువు అంటే. నేను ఇంత చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు కనుక చేయకపోయినావు అంటే ఇంక అంతే అనకూడదు, ఎందుకంటే వ్యక్తికి స్వాతంత్రం ఉంటుంది. కనుక నువ్వు ఎలా చేయదలుచుకుంటే అలా చేసి నీ యొక్క విల్ పవర్ని నువ్వు ఉపయోగించు. ఇంత విన్న తర్వాత నీ నిర్ణయం ఎలా ఉంటే అలాగే కదా అన్నారు. తర్వాత శ్లోకం 64, సర్వం గుహ్యతమం భూయ శృణు మే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వ గుహ్యతమం భూయః శృణు అన్నారు. ఇంత చెప్పిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడో అని కృష్ణ పరమాత్మకి భయం. చెప్పినవాడు వదిలిపెట్టచ్చు కదా, పూర్ణమద పూర్ణమిదం అని చెప్పచ్చు కదా. ఇంత చెప్పిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి నాయన అంటే ఒకవేళ వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తే కష్టం అని చెప్పి, భూయా శృణు మళ్ళీ వినవలసినది అన్నాడు. మళ్ళీ వినవలసింది ఏమిటి అన్నాడు, గుహ్యతమం సర్వ గుహ్యతమం అన్నాడు. అంటే అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను, వినవలసినది ఏమిటి పరమం వచః? పరం అంటే నా యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వాక్కు ఒకటి చెప్పబోతున్నాను నీకు. అంతా చెప్పిన తర్వాత నా చివరి మాటగా అంటాను, చూసారా చివరి మాటగా అన్నారు. ఏమిటా చివరి మాటగా అంటే? అత్యంత రహస్యం, ఎవరికి చెప్పేది కాదు, నీకు మాత్రమే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇష్ట మే దృఢం అసి అన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే చెప్తున్నాను చివరి మాటగా. దృఢంగా అంటే ఏంటి? చాలా ఇష్టం. చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఇష్ట అసి మే, నాకు ఇష్ట, నాకు ఇష్టమైన వాడివి, ప్రీతి పాత్రుడివి అన్నాడు. చాలా ఇష్టం నువ్వంటే. తత అందువలన, అందువలన చెప్తున్నాను. ఏమిటి? హితం తే వక్ష్యామి, నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. హితం తే అంటే నీ యొక్క శ్రేయస్సును కోరి వక్ష్యామి చెప్తున్నాను. అత్యంత రహస్యమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి ఒక వాక్యాన్ని చివరిగా మరలా చెప్పబోతున్నాను. భూయహ, మరలా తిరిగి ఇంతవరకు విన్నావు ఓర్పుగా, మంచివాడివి, ఇంకొక మాట విన్నాయన శృణు అన్నాడు. ఏమిటది?
మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపిభ్యః మోక్షయిష్యామి మా శుచః.
అరవై ఐదు కర్మయోగం, అరవై ఆరు జ్ఞానయోగం. మొత్తం చెప్పినటువంటి ఈ ఆత్మవిద్య రెండు శ్లోకాలు చెప్పేస్తున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి, అది గురువు అంటే. విస్తారంగాను చెప్పగలడు, సంక్షేపంగాను చెప్పగలడు. ఒకే శ్లోకంలో కర్మయోగం చెప్తున్నారు, అరవై ఐదు అరవై ఆరులో జ్ఞానయోగం. కర్మయోగం అంటే ఏమిటి అని చెప్పి మూడు లెవెల్స్గా కర్మయోగం చెప్తున్నారు. తర్వాత జ్ఞానయోగం ఏమిటి అనేటువంటి ఇది కూలంకషంగా చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవి. శ్లోకాలు వచ్చేవారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.